ఎందుకంటే పాపం దీంతోనే కదా నన్ను ఎంతకాలం కొలుచుకున్నాడు, ఈ దేహం లేకపోతే దేంతో కొలుచుకుంటాడు అని వెంటనే ఆ దేహం యొక్క భస్మాన్ని పూసుకుంటాడట. ఆ ఇంతకాలం తను మొక్కినటువంటి ఆ తలని తన మెడలో పెట్టుకుంటాడట ఆయన. అంత కరుణాలు ఆయన దయామయుడు గనక, అంత దయామయుడైనటువంటి స్వామి అని చెప్పడానికి. ఈ విధంగా స్వామి రూపం భక్తానుగ్రహ విగ్రహమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం వీరి ముగ్గురిని తన గుర్తులుగా పెట్టుకుంది. అంటే మనం ఇప్పుడు ఎవరికి దండం పెడుతున్నాం? శివుడికి దండం పెడుతున్నామా? సాలెపురుక్కి పాముకి ఏనుక్కి దండం పెడుతున్నామా? అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళ ముగ్గురిని తనలో కలుపుకున్న దైవానికి దండం పెడుతున్నాం. అంటే భక్తుడికి భగవంతుడికి ఏర్పడ్డ అభిన్నతకి సాక్షాత్కారం శ్రీకాళహస్తి. ఎంత గొప్ప దివ్యక్షేత్రం చూడండి. కనుక మనమే మనలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించాలి అని నిన్న చెప్పుకున్నా. శ్రీ అనేది మన మేధస్సు, సాలెపురుగు. దీనికి ఎంత శక్తి ఉందంటే సాలెపురుగులో ఎంత స్కిల్ ఉందో అంత స్కిల్ ఉంది. మనం ఎన్ని స్కిల్స్ చూపిస్తాం జీవితంలో, బ్రతక నేర్చిన తనం అంటాను దాన్ని. బ్రతకడానికి ప్రతివాడు తనలో ఉన్నటువంటి మేధస్సుని ఎన్ని విధాలు ఉపయోగిస్తాడో గమనించండి. ఆ మేధస్సును ఉపయోగించిన ప్రతివాడు సాలెపురుగే. ఊహలు, ఆలోచనలు, తన నైపుణ్యాలు అన్నీ కూడా. అలాగే మన మేధస్సు అదైతే దాని వెంటనే ఉన్నటువంటిది అహంకారం, ఈగో అనేటటువంటిది, నేను అనేటువంటి భావన. ఇది ఊరుకుంటుందా, బుస కొడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అహం అనే బుస కొడుతూ ఉంటుంది. ఆ అహంకారమే సర్పం. ఇక ఈ రెండు ఉన్నాయంటే వచ్చే తర్వాత మదం. ఈ మదమే మద గజం. గజభావం అంటే అదే. ఈ గజభావం, ఈ అహంకారానికి ఆ మేధస్సు వల్ల వచ్చినటువంటి గర్వానికి రెండు కలిసిపోతే మదమైంది. ఎవడు వదులుకుంటాడు, గుణాలు ప్రతివాడికి ఉంటాయి. ఏం చేస్తాం, నాతో పాటు పుట్టే ఎక్కడికి పోతాయి చెప్పండివి అని అంటాడు అన్నమయ్య. ఇవన్నీ పోగొట్టుకో పోగొట్టుకో అంటావు కానీ ఎక్కడికి పోతాయి స్వామి ఇవన్నీ? దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా అంటాడు. ఈ తగవు తీర్చవయ్యా ఏం చేయమంటావు? నా ఒళ్ళో పుట్టిన ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి? ఆ ఇంద్రియంలో కూర్చొని నేను ఇంద్రియాలతో కాకుండా దేంతో సంబంధం పెట్టుకుంటాను? కనుక ఈ రెండింటికి ఉన్న తగువేది నువ్వే తీర్చుకో అంటాడే. కనుక మనలో ఉన్నటువంటి భావాలు మనతో ఉంటాయి తప్పదు, కానీ అవే భావాలు భగవంతుడికి ఇచ్చాయని చెప్తున్నాడు. అది విశేషం. అది తదర్పిత అఖిలాచారస్సన్ కామక్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్పినది అదే. సర్వ క్రియలు, సర్వములైన ప్రాణ మనోబుద్ధులు ఈశ్వరార్పణం చేస్తే మన యొక్క భావాలన్నీ ఆయనకి అర్పణం చేసిస్తే అదే కైవల్యం అని. అలా అర్పించి తరించిపోయిన వాళ్ళే భక్తులు. కనుక వీళ్లకున్న క్రోధం గాని ప్రేమ గాని సర్వము శివ సంబంధంగానే ఉన్నాయి తప్ప, శివ ప్రేమతో కలిసిపోయాయి తప్ప వేరుగాలేవు. కనుక మన విద్యలు, మన భావాలు, మన అహంకారాలు అన్నీ కూడా ఆత్మేశ్వరుడైన శివునికి సమర్పిస్తే అవి మన దగ్గరున్నంతకాలం అహంకారాలు, ఆయన దగ్గరికి వెళ్ళాక అలంకారాలు ఆయనకి. దానితో ప్రకాశిస్తాయి అవన్నీ. కనుక అవి లోపల ఆత్మ చైతన్యం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయని తెలుసుకుని దృష్టిని అంతర్ముఖం చేస్తే నాలో మేధస్సు కానీ, నాలో ఉన్న నేను అనే అహంకారం కానీ, ఈ నేనుతో ఆ మేధస్సుతో నేను కల్పించుకున్న మదపూరితమైన విషయ ప్రపంచం కానీ, ఇదంతటికీ మూలం ఆ పరమాత్మ చైతన్యమే అని తెలిసి ఈ మూడు అందరూ లీనమైపోతాయి. అదే కైవల్యం అంటే. కనుక పాము, ఏనుగు, సాలెపురుగు మోక్షం పొందిపోయింది ఏమిటండి ఈ కథలన్నీ, పురాణ కథలు ఎలాగ ఉంటాయి అని మూర్ఖులు ఉండొచ్చు. పరమాత్మ సర్వవ్యాపకుడయ్యా, సృష్టిలో నువ్వు ఒక్కడవే కాదు, చీమ కూడా ఆయన దృష్టి నుంచి తప్పించుకోదు. దానిలో మనసు ఉంది, దానిలో ప్రాణం ఉంది, దానికి ఎంత వేదన ఉంది, దానికో ప్రపంచం ఉంది. చీమల ప్రపంచం గురించి పరిశోధించాలంటే జీవితాలు చాలా. దానికో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచానికి కూడా పరమేశ్వరుడే కర్త, అందరిలో ఉన్నది ఆయనే. కనుక వాటిని కూడా అనుగ్రహిస్తాడు అనే విశాల దృష్టి ఒకవైపు, మరి ఒక వైపు మనిషి అహంకారాన్ని దెబ్బతీస్తూ విశ్వమంతా నీ దృష్టిని పరచుకో, కేవలం మానవుడే ఏమిటి, విశ్వంలో ఏదైనా పరమేశ్వరుని చేరుకోగలదు అని మన దృష్టిని విస్తృతం చేసి, దృష్టి విస్తృతం అవుతున్న కొద్దీ మన అహం కుంచుకుపోతూ ఉంటుంది, మన యొక్క భావన విస్తృతం అవుతుంది, మన యొక్క తపస్సు విస్తృతం అవుతుంది. ఆ విధమైన విస్తృతి వ్యాపించినప్పుడు సర్వవ్యాపకమైన ఆ మహాజ్యోతిలో ఈ అహాలన్నీ లీనమైపోతాయి. అది కైవల్యం. కనుక ఈ కథ జరిగిందా అంటే సందేహం లేదు, జరిగింది. జరిగిందనడానికి ఆ కథ ఉంది. అయితే ఆ కథ జరిగిపోయిన కథ ఎందుకుంటే మళ్ళీ జరగాలి. ఎలా జరగాలో చెప్పుకున్నాం కదా. సర్వ సమర్పణ అనేటువంటిది భక్తి. కనుక భక్తి అంటే ఏమిటంటే శివార్పణం అనే ఒక మాట. శివ అర్పణ. శివునికి అర్పణమే భక్తి. ఏమిటి అర్పణం? సర్వం శివార్పణం, అంతా శివార్పణం అనే విషయాన్ని ఎవడి త్రికరణ శుద్ధిగా పాటిస్తాడో వాడు భక్తుడు. అలాంటి భక్తులు ఏ దేహంలో ఉన్నా పర్వాలేదు, కైవల్యాన్ని పొందుతారు అనే అభయం ఈ కథ ఇస్తున్నది. అభయ స్వరూపుడు, ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమశివుని యొక్క కారుణ్య లీల ఇంత ఉత్కృష్టమై కనిపిస్తున్నటువంటి దివ్య క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. ఆ పేరే స్వామి యొక్క కారుణ్యానికి చిహ్నం. ప్రతి క్షేత్రంలో పరమేశ్వరుడు నేను దయామయుణ్ణి అని మనకు చాటి అభయం ఇవ్వడానికి వెలసాడు. అందుకే ఏ క్షేత్రానికి వెళ్ళినా పరమేశ్వరుని యొక్క దయ మనకు అక్కడ సాక్షాత్కరించాలి. శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. శ్రీ అనగా సాలిపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటిని తనలో ఐక్యం చేసుకోవడమే కాకుండా ఆ ఐక్యం చేసుకున్న అనుగ్రహానికి గుర్తుగా వారి రూపాలనే తన రూపంగా కలిగినటువంటి దివ్యలింగము యోగలింగము అయినటువంటి శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినటువంటి ఒక మహాభక్తుని చరిత్ర ఈరోజు చెప్పుకోబోతున్నాం. నిజానికి భక్తులందరికీ తలమానికమైనటువంటి భక్తుని యొక్క చరిత్ర ఇది. అందుకే శివానంద లహరి రచిస్తూ ఆదిశంకరులు భక్తి శాస్త్రంగా దాన్ని అందజేశారు. అది ఒక భక్తి శాస్త్రం. శివానంద లహరిని పరిశీలిస్తే మరి శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని అమలు పరిచి ఆ శాస్త్రం నిజము అని నిరూపించిన వాడిని కూడా ఉదాహరణగా చూపించాలి. అంటే భక్తుల్ని కూడా పేర్కొనాలి. ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ అందరినీ ఆయన స్మరించకుండా ఒకే ఒక భక్తుని స్మరించారు ఆదిశంకరులు. ఆయన చేత కూడా స్మరింపబడ్డ ఆ మహాభక్తుని యొక్క దివ్య చరిత్రలోకి ఈరోజు ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ చరిత్ర ఆ కాళహస్తీశ్వరుని అనుగ్రహం చేత చెప్పుకోబోతూ ఉన్నాం. పొత్తపినాడు అనేటటువంటి ఒక గ్రామము వద్ద ఉడుమూరు అనేటటువంటి ఒక బోయపల్లి ఉంది. ఉడుమూరు అన్నమాట. ఆ బోయల రాజు పేరు నాథనాథుడు అని. ఆ బోయలందరికీ అతడు రాజు అన్నమాట. ఇక ఆయన యొక్క భార్య పేరు తందే అని. ఎరుక రేడైన సర్వలోకేశుగూడి చెంచు పుబోడి అయి సంచరించు గౌరీచందమున నాథనాథ పులింద విభుని మందగామిని చెలువందే దందయ్యనగా అని చెప్తున్నాడు. ఎరుక పూబోడి, ఎరుక పూబోడి అంటే ఎరుకల సాని అయినటువంటి పార్వతీదేవితో ప్రకాశించే ఎరుకల వాడైన శివుని వలే ఆ దంపతులిద్దరూ ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఎరుకల దంపతుల గురించి చెప్పినప్పటికీ శివుని గురించే చెప్పుకోవాలి. ఏ మార్గంలో చూసినా శివుడు కనబడతాడు మనకి, అది విశేషం అన్నమాట. బోయవాడు గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఆది బోయవాడైనటువంటి శంకరుణ్ణి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే శంకరుడు బోయవాడా అంటే బోయవాడు కూడా. ఏదైనా ఆయనే మహాచక్రవర్తి, ఆయనే ఉత్తమ బ్రాహ్మణుడు, ఆయనే ఉత్తమ వణిజుడు, ఆయనే ఉత్తమమైనటువంటి బోయవాడు కూడా ఆయనే. ప్రతి చోట ఆయన విభూతే ఉంటుంది. ఆయన విభూతి లేనిది దేనిలోనూ ఉత్తమత్వం ఉండదు. ఏ మార్గంలో చూసినప్పటికీ ఆది పరమేశ్వరుడే. అందుకే సామవేద మంత్రాలైతే ఆది బ్రాహ్మణం ఈశానం అని చెప్తుంది. ఆది బ్రాహ్మణుడుట ఆయన, బ్రాహ్మణ ధర్మానికి ఆది ఆయన. అందుకే నమః పుష్టాయ ఉపవీతినే అని వర్ణించారు. నమః పుష్టాయ ఉపవీతినే, యజ్ఞోపవీతధారి అయినటువంటి రుద్రుని వర్ణించారు. అంతేకాదు నమో వాణిజాయ చ అని వణిగ్వేత్త అయినటువంటి రుద్రుని వర్ణించారు. నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమో నమః, నమో మృగయుభ్య శనిభ్యశ్చవో నమః అంటూ ఎరుకల వేషంతో వేటగాడి వేషంతో ఉన్నటువంటి ఆది కిరాత స్వామిని కూడా వర్ణించారు. ప్రతి మార్గంలో ఆదియే ప్రకాశించినటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే ప్రతి మార్గంలో కావలసిన నైపుణ్యములన్నీ కూడా ఆ ఆది తేజమైనటువంటి పరమాత్మ వద్దే వచ్చాయి గనక ప్రతి నైపుణ్యానికి మూలం పరమేశ్వరుడు. ఈశాన సర్వ విద్యానాం అంటే ఇదే విశేషం అన్నమాట. ఎరుకల విద్య కూడా ఒకటి ఉంది కదా, ఆ వేటగాడి విద్య, ఆ వేటగాడి విద్యకు కూడా మూలం ఆయనే. ఆ వేటగాడు ఆదికిరాతస్వామి. ఆ ఆదికిరాతస్వామిని గుర్తు చేస్తున్నట్టు ఆ దంపతులు. దాంపత్య ధర్మానికి మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క విభూతి ప్రతి దంపతుల్లోనే కనబడుతూ ఉంటుంది. అన్యోన్య దాంపత్యం గల ప్రతి దంపతుల్లోని కూడా ఆ ఆది దంపతుల యొక్క విభూతిని దర్శించడం అనేది భారతీయ సంస్కృతి యొక్క వైశిష్ట్యం. ఏ మార్గంలోనైనా శివుడే కనబడతాడంటే అది విశేషం. గృహస్థులకి అనువైన దేవర ఎవరయ్యా అంటే శివయ్యే. గృహస్థులందరూ కొలవడానికి, ఎందుకంటే గృహస్థు అంటే ఆ సంతానము, ఇల్లుని నిర్వహించడం, వాటన్నిట్లోని అన్నపూర్ణ అయినటువంటి ఆ తల్లి, పరమ సమర్థుడైనటువంటి పరమేశ్వరుడు, చక్కని అబ్బాయిలిద్దరు ఉన్నటువంటి ఆ ఇల్లు గృహస్థాశ్రమానికి ఆది అయినటువంటిది, ఆరాధ్యమైనటువంటిది. ఇక పోని నివృత్తి మార్గంలో చూద్దామా అంటే పరమ తపోధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఆది భిక్షకుడు తపస్వి అయినటువంటి శివుడు అక్కడ కూడా తానే ఆరాధ్యుడు. కనుక ప్రవృత్తి మార్గానికి, నివృత్తి మార్గానికి కూడా సులభ గమ్యుడు, ఆరాధ్యుడు, ఆదిదేవుడు శంకరుడు. అది విశేషం అన్నమాట. అందుకే ఎక్కడ ఏ జాతిలో ఎవడు పుట్టినా శివుని ఆరాధించి తరించవచ్చు, ఎందుకంటే ఆ జాతికి కూడా ఆరాధ్యుడు పరమేశ్వరుడే. ఆ తల్లి, ఆ అయ్య, వారిరువురు అందరి చేత ఆరాధ్యుడు. అందుకే ఇప్పుడు పుట్టబోయే మహాభక్తుడు ఈ చెంచుల ఇంట పుట్టబోతున్నాడనమాట, వారి చేత కూడా ఆరాధింపబడేటువంటి వాడు. ఇలా ఉండగా కొంతకాలానికి తందెకు మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరోప గూహన జనితానందకు వచనామృత నిశ్శందకు నెలమసల శైలజాధిపు కరుణన్. శివుని అనుగ్రహం చేత ఆ తంది అనేటటువంటి స్త్రీకి నెల తప్పినది అని చెప్పాడు. క్రమంగా గర్భం వృద్ధి చెందుతూ ఉంటే ఆమెలో అనేక కోరికలు పుడుతున్నాయట. ఏమిటా కోరికలంటే, అడవుల్లోకి వెళ్ళిపోవాలని, శివునికి హాయిగా అభిషేకం చేస్తూ కూర్చోవాలని, రకరకాల నివేదనలు సమర్పణ చేయాలని కోరికలు పుడుతున్నాయట. ఎందుకలా కోరికలు పుడుతున్నాయంటే, గర్భగోళంబునందున్న అర్భకునకు గల గుణంబుల తెలిపెడి కరణినపుడు. గర్భగోళంలో ఉన్న అర్భకుడు యొక్క గుణాలన్నీ ఆమెలో వ్యక్తమవుతున్నాయట. ఇది ఊరికినే వర్ణన కాకుండా గొప్ప విజ్ఞాన శాస్త్ర రహస్యం ఉంది ఇందులో. ఇటీవల ఆంగ్ల పత్రికల్లో విదేశీ పరిశోధనల విషయాలు కొన్ని చెప్పారు. అదేమిటి అంటే, గర్భగోళంలో ఉన్నప్పుడే పిల్లవాడిలో జీవలక్షణాలు అభివృద్ధి చెంది అవి వ్యక్తమవుతూ ఉంటాయని, ప్రపంచం నుంచి తాను వినేదంతా గ్రహిస్తూ ఉంటాడని విషయం వచ్చింది. ఈ విషయాలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది. ఉత్తరా గర్భంలో మన పరీక్షిణ్ మహారాజు ఉండడం విషయం కానీ, అదేవిధంగా మరికొన్ని రహస్యాలు మనం చూస్తూ ఉంటే పురాణాల్లో ప్రహ్లాదుడు ఇత్యాది ఘట్టాల్లో గర్భగోళంలో ఉండగానే వాళ్ళకి భగవత్ స్పృహ కలగడం మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లిలో కూడా గర్భంలో ఉన్న పిల్లవాడి లక్షణాలు కనబడుతూ ఉంటాయట. అవి ఏమిటి అనేది ఆమెకు తెలియదు, సూక్ష్మదర్శన శక్తి ఉండాలి దానికి. పైగా ఇతడు ఎటువంటి వాడు అంటే, మహాశివభక్తులు పుట్టబోతున్నాడు గనక శివారాధన పట్ల ఆమెకు ఆసక్తి కలుగుతుందిట. అందుకే గర్భిణి అయిన స్త్రీకి మన శాస్త్రాల్లో దౌహృది అని పేరు. దౌహృది అంటే రెండు హృదయములు కలది అని పేరిట. మామూలుగా ఒక మనిషికి ఒక హృదయమే ఉంటుంది, కానీ గర్భవతి అయిన స్త్రీకి రెండు హృదయాలు ఉంటాయంటే తన హృదయంతో పాటు పిల్లవాడి హృదయం అని. అందుకే ఆమె అడిగిన కోరికలన్నీ తీర్చాలి, ముచ్చట తీర్చాలి అంటారు. ఒక్కొక్కసారి ముచ్చట తీర్చకపోతే ప్రసవం జరగడం కూడా కష్టం అంటారు. ఎందుకంటే లోపల ఉన్నవాడు బయటికి రాగాలంటే ముచ్చట తీరాలి, అది ఆమె ముచ్చటో వాడి ముచ్చటో, కానీ వ్యక్తమయ్యేది మాత్రం ఆమె ద్వారానే. అది దౌహృది అనేటువంటిది. ఈ లక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు దుర్జటి గారు, ఆమెలో వ్యక్తమవుతున్నాయని. ఇప్పుడు అలాగ ఆమెలో శివభక్తి, అత్యధికంగా శివుని ఆరాధించాలనేటువంటి కామన భావన పెరుగుతుందిట. అలా ఉండగా ఒకనొక శుభముహూర్తంలో జన్మించాడు ఆ భక్తాచార్యుడు. శుభముహూర్తమ్మున యువరాజగామిని శివభక్తి మునుపైన శిశువు గనియే. ఎంత గొప్ప భావం చెప్పాడు చూడండి. ఇక్కడ సాధారణంగా మనకి లోకంలో ఒక కోపిష్టివాడు గనక కనపడితే కోపం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటుంటాం మనం. ఏదైనా ఒక గుణం బాగా కనబడితే ముందు ఆ గుణం పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అంటాం. అంటే వాడిని మించిపోయి ఆ గుణం కనబడుతుంది అనమాట. అలాగే శివభక్తి మునుపైన శిశువు గనియే, శివభక్తి ముందు పుట్టి తర్వాత వాడు పుట్టాడా అన్నట్టు పుట్టేటవాడు. ఎంత విశేషంగా చెప్తున్నారు ఇక్కడ అంటే, గర్భగోళంలో ఉన్నప్పటి నుంచి అతని శివభక్తి వ్యక్తమవుతుంది అనమాట విశేషం అది. ఇందులో ఒక వైజ్ఞానికమైన రహస్యం ఉంది. నిజానికి ఈ పాత్ర యొక్క కథను మనం పరిశీలిస్తే పుట్టిన దగ్గర నుంచి ఇతడిలో భక్తి మనకు కనబడదు. కొంత వయస్సు వచ్చి లేత వయస్సు దాటి కౌమారంలోకి ప్రవేశించినప్పుడు హఠాత్తుగా భక్తి ఉదయిస్తుంది. ఆ ఉదయించిన భక్తి మామూలుగా కాదు, పరాకాష్ఠ కలిగిన భక్తి ఉదయిస్తుంది. కానీ ముందే భక్తి పుట్టి తర్వాత పుట్టాడని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అతడిలో బీజప్రాయంగా ప్రధానంగా ఉన్నటువంటిది ఆ భక్తి మాత్రమే అని చెప్పడం అన్నమాట. ఆ భక్తే ఉంది. పైగా
ఒక వ్యక్తి తాను ఏమిటి అనేటటువంటిది గర్భగోళంలో శైశవావస్థలోనే ఎక్కువ వ్యక్తం చేస్తాడు. ఇదొక రహస్యం. శైశవావస్థ అయి పెరుగుతున్న కొద్దీ భౌతికమైనవి కప్పుకుపోతూ ఉంటాయి. క్రమక్రమంగా జన్మాంతర సంస్కారం ఎప్పుడో మేల్కొంటుంది, అప్పుడు వాడి యొక్క అసలైన లక్షణం విజృంభించి బయటికి కనబడుతుంది. ఇది ఒక వైజ్ఞానికమైన రహస్యం అన్నమాట ఈ విశ్లేషణ. కేవలం మానవ మనస్సును విశ్లేషించాలంటే ఒక జననానికి ఒక మరణానికి మధ్య ఉన్నటువంటి మనిషి జీవితాన్ని పరిశీలిస్తే చాలదు. ఈ జననానికి ఆవల ఉన్న జన్మల విషయం తెలియాలి, అప్పుడు ఇంకా విశ్లేషించవచ్చు. ఆ విశ్లేషణ అందించింది భారతీయ విజ్ఞాన రహస్యం. అందుకే జననాంతర సంస్కార సంపత్తి వల్ల శివభక్తి మునుపైన శిశువు గనియే, అలాంటి శిశువు పుట్టేట. ఇక్కడ శిశువు పుట్టడం నుంచి శిశువు పెరిగి బాలుడయ్యే వరకు వర్ణిస్తున్నాడు. ఈ వర్ణనంతా కూడా ఒక శివభక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనకు అందిస్తున్నాడు ఇక్కడ దుర్జటి. ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. సంసార మోహ పాశము కోసి నటువలి బొడ్డు కోసిది పిన్న పాపనికి నీ. బొడ్డు కోసేత్త. ఆ బొడ్డు కోయడం ఎలా కోసారంటే సంసార పాశం కోసినట్టు కోసారు అన్నారు. అంటే ఇతరుకి జరిగే ప్రతి పని కూడా ఒక శివదీక్షలా జరుగుతుందిట. అందరికీ జరిగే పనులే, కానీ ఈయన పట్ల జరిగేటప్పటికల్లా అలా కనబడుతోంది. అది విశేషం. అంత శివభక్తి మూర్తి కట్టి పుట్టిందనమాట. సర్వేషు భక్తి లక్షణము తెల్పిడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. పట్టి అంటే కుమారుడు. పట్టి పట్టి అంటే కుమారుణ్ణి పట్టుకుని విభూతి పెట్టేత. ఆ పెట్టడం ఎలా పెట్టారంటే ఇతడు శివుని భక్తుడు అని ముద్ర వేశారా అన్నట్లు విభూతి పెట్టేత. అంత విశేషంగా చెప్పారు చూడండి. అంటే పిల్లలకి విభూతి పెట్టడం అనేటటువంటిది మన ఇంట్లో నిత్యం ఉండే ఆచారం. అంటే బయట ఉన్నటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం తగలకుండా ఉండాలంటే గోమయంతో చేసిన పిడకలు కాల్చి వాటిని మంత్రములతో అభిమంత్రించి పెడతారు. అవి దుష్టశక్తులు రానివ్వకుండా కాపాడతాయి. అలాగే పెట్టారు వీళ్ళు నిజానికి. కానీ శివ చిహ్నములు కదా భస్మధారణ అనేది, కనుక ఇతను శివభక్తుడు అనేటట్టు ఉన్నాయట. కనుకనే శివ చిహ్న ధారణ చేసిన వాడు పులకించిపోతాడు. ఆ శివభక్తుడు అనే దానికి అది ముద్ర అనమాట, భస్మధారణ అనేటువంటిది. అందుకే భస్మధారణ లేని నుదురుని చూడడం బాధాకరం అంటాడు భారతీయ సంస్కృతిలో పుట్టేవాడు. దిక్ భస్మరహితం ఫాలం, దిక్ గ్రామం అశివాలయం, దిక్ జీవన మనీషార్చం, దిక్ విద్యా శివాత్మకం అన్నాడు. భస్మము లేనటువంటి నుదురు వృధా, శివాలయం లేని గ్రామం వృధా, శివ జ్ఞానము లేనటువంటి విద్య వృధా, శివార్చన లేని జన్మ వృధా అని చెప్పారనమాట. ఇది ఉండవలసినది. ఎందుకంటే భస్మధారణ చేయడం వల్ల ఏమిటి అంటే ఎవడైనా చూస్తే ఏమనుకుంటాడో అని కానీ, లేదా ఎవడైనా చూడాలి అని కానీ భస్మం పెట్టుకోవడం కాదు. మన దేహం భస్మధారణ చేత పునీతమవుతుంది. అంతేకాకుండా మన సూక్ష్మ ప్రపంచం దాని ద్వారా శుద్ధమవుతుంది. ఇక మనల్ని చూసేవాళ్ళు మనకి తెలియకుండా వాయుమండలంలో సూక్ష్మమండలంలో లెక్కలేనంతమంది ఉంటారు. వారు ఒకవైపు భూతప్రేత పిశాదాదులు గ్రహ నక్షత్రాదులు, వీరు మరోవైపు దేవతాగణములు అందరూ చూస్తుంటారు మనల్ని. అది బాగా గమనించాలి. పంచభూతాలలో వాయుమండలాల్లో ఉన్న దేవతాశక్తులన్నీ చూస్తూ ఉంటాయి. వారు శివ చిహ్న ధారణ చేసిన వాడిని చూసి సంతోషిస్తారట దేవతలైతే. మిగిలిన క్షుద్రశక్తులైతే భయపడి పారిపోతాయట వాడి వైపు రావట. అందుకు శివభస్మ ఆ ధారణ చేయడం అనేటువంటి విశేషం. అంతేకాకుండా అగ్నిసారం భస్మం అన్నారు. భస్మధారణ చేసినటువంటి వాడు అగ్నిసారాన్ని ధరించి వాడు ఎలా కనబడతాడంటే సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని మహాన్యాస మంత్రాల్లో కూడా చెప్తారు. అతను ఎలా కనబడతాడంటే భూత ప్రేత పిశాచ రోగ దేవతలందరికీ కూడా ఒక జ్వలిస్తున్న అగ్నిపుంజంలా కనబడతాడట. దానితో అవి మిడతలు అగ్నిని చూసి ఎలా భయపడిపోతాయో ఆ విధంగా పారిపోతాయి. ఒకవేళ వచ్చినా అగ్నిలోపడి ఏమైపోతాయో అవి అయిపోతాయి. అందువల్ల వాడికి ఏం బాధ లేదు. అంతేకాదు పద్మపురాణంలో ఒక విషయం చెప్తాడు. ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా శివ చిహ్న ధారణ చేసిన వాడు నమస్కార యోగ్యుడన్నాడు. భస్మధారణ చేసి రుద్రాక్షలు వేసుకుని మరణిస్తే వాడు వైపు రాత్రి యమదూతలు. ఎందుకంటే వీడు మనవాడు కాడు, వీడి తాలూకు యూనిఫామ్ అంతా కూడా శివలోకానికి సంబంధించిన యూనిఫామ్ మరి ఎటుపో ఎటొస్తుందో మా బాస్నే ఊరుకోలేదు శివుడు మార్కండేయుడి విషయంలో. కనుక మాకేం ప్రమాదం వస్తుందని వాళ్ళు అటువైపు రారుట. కనుక అది శివుని వాడు అని చెప్పేటువంటి ముద్రట. అందుకే ఇక్కడ చెప్తున్నారు సర్వే సుభక్తి లక్షణము తెల్పెడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. ఆ విధంగా భస్మధారణ చేసి ఇక స్నానం చేయించుతారు పిల్లలకి. ఆ స్నానం చేయించడం ఎలా ఉందంటే పాప కదంబ జంబాలంబు కడిగడి పగిది నీళ్ళార్చిరి పాపనికి నీ. పాప కదంబ జంబాలంబు, మనం మామూలుగా స్నానం చేస్తాం కానీ పిల్లవాడికి చేసే స్నానం ఏంటంటే గత జన్మల పంకెలం ఏదైనా ఉంటే అది కడుగుతున్నారా అన్నట్లుగా స్నానం చేస్తున్నట్టు పిల్లవాడికి. అంటే మన మనస్సు అనే శిశువుని మనం ఈ విధంగానే స్నానం చేయించుకోవాలి. ఇది విశేషం. పాప పంకిలాన్ని కడిగించుకోవాలి. ఇక ఆయనకి చిట్టాముదం పోసేట. ఆముదం ఎందుకు పెడతారంటే లోపల మలినం పోవడానికి పూర్వపు తల్లులు పెట్టేవారు. అలాంటి చక్కటి ఆయుర్వేద పద్ధతులన్నీ ఇప్పుడు మనం క్రమంగా కోల్పోతూ ఉన్నాం అనుకోండి. అందుకు ఒక దుర్బల జాతి తయారవుతుంది. రాను బలిష్టమైన దృఢమైనటువంటి జాతిని తయారు చేసినటువంటి వైద్య పద్ధతుల్ని ఆచార వ్యవహారాల్లో కలిపేసిన పవిత్ర భారతీయ సంస్కృతి నుంచి దూరమవుతూ ఉన్నాం. కానీ ఈ గ్రంథాలు చదివినప్పుడైనా మన ఆచార సంప్రదాయాల లక్షణాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అంతరంగమలాపహంబైన చిత్సుధారసమువోని చిట్టాముదంబు తెచ్చి బాలునకు కడుపునకు పెట్టి పద్మముఖులు పవళింపగా చేసిరి పంపు మీద. చిట్టాముదం పెట్టేట. అది న్యాయంగా అది ఎందుకు పెడతారంటే లోపల మలినాన్ని పోగొట్టడానికి. ఇది ఎలా ఉన్నదంటే జ్ఞానమనేటటువంటి ఔషధాన్ని లోపలున్నటువంటి అజ్ఞానం అనే పంకిలం పోవడానికి పోస్తున్నారా అన్నట్లు పోసేట. పోసి పడుకోపెట్టేట. ఈ ఈయనేమిటి కళ్ళు తెరవట్లేదట. పసిపిల్ల వాళ్ళు అంత తొందరగా కళ్ళు తెరవరు కదా, కళ్ళు మూసుకునే ఉన్నట్ట. ఎందుకు అలా కళ్ళు మూసుకున్నాడంటే జ్ఞాన ప్రసూన కలికా జాని పద ధ్యాన పరమ సోక్ష సుషుప్తుండైన గతి కన్ను తెరవంగా నేరకయుండి కొన్ని ఘస్రంబులకున్. కళ్ళెందుకు మూసుకున్నాడంటే జ్ఞాన ప్రసూనాంబికా పతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో మునిగిపోయాడా అన్నట్లు కళ్ళు మూసుకున్నట్ట. కొంతసేపటి కళ్ళు తెరిచేట. ఈ కళ్ళు తెరవడం ఎలా ఉందంటే తప్పది ఇంకా లోకయాత్ర ఎలా చేస్తానో ఏమిటో అన్నట్టు కళ్ళు తెరిచేట. ఈ లోక వ్యాపారం వేలాగో ఎన్నుచు చూడ ఇంపైన గతి బాలకుడు తెరచే కన్నులు లాలితముగ తల్లిదండ్రులకు ముదమొదవన్. పిల్లవాడు కళ్ళు తెరవగానే తల్లిదండ్రులకు ఆనందం వస్తుంది. ఇలాగా ధూర్జడు గారి కవితా నిర్మాణ వైఖరిని మనం పరిశీలిస్తే పసిపిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి పెరిగే విధానం వరకు ఆనాటి భారతీయుల ఇంట లేదా తెలుగువారింట, తెలుగువారి ఇంట పల్లెటూరి వారి ఇంట ఎలా ఉంటుందో అదంతా చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. అదే సమయంలో ఒక పసిపిల్లవాడిని పెంచడం కాకుండా శివభక్తి రూపు కట్టినటువంటి ఒక శిశువుని దర్శింపజేస్తున్నాడు ఇక్కడ. ఈ పిల్లవాడు పెరుగుతున్నట్ట. పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా నడకలు వస్తున్నాయి, అడుగులు విదిల్చడం వస్తూ ఉన్నాయి, బోరలా పడడం వస్తుంది, కూర్చోవడం వస్తుంది, తప్పటడుగులు వేయడం వస్తుంది. అలా నడకలు నేర్చుకున్నాడు. ఇది పిల్లవాడు పెరిగే విధానం. పూర్వపు రోజుల్లో ఒక్కొక్కటి జరిగేటప్పుడు ఒక్కొక్క పండగ చేసుకునేవారు. ఇక్కడ ఈయన ఎలా నడుస్తున్నాడంటే వాటిలో కూడా శివభక్తిని దర్శిస్తున్నాడు పరమ శివభక్తుడైన దుర్జటి మహాకవి. మొదటి నవ్వేట. ఆ నవ్వు ఒక పరిహాసంగా నవ్వినట్టు నవ్వేట. ఏమిటా పరిహాసం అంటే శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లు ఈయన నవ్వసాగే. ఈ జగత్తంతా అయ్యో శివభక్తి లేకుండా చెడిపోతుందే అన్నట్టు నవ్వేట. ధృతి మోహబంధంబు తెగ తన్ను గతి ముద్దుటడుగులెత్తి విదుల్చుకాడజొచ్చే. తన చిన్ని చిన్ని అడుగులు పెట్టి విదల్చడం ఎలా ఉందంటే మోహబంధాలు కానీ మీదకొస్తే వాటిని తంతున్నాడా అన్నట్టుగా కాలు విదిల్చేట. ఎంత గొప్ప దర్శనం చూడండి. భవ పరాన్ముఖుడైన పగిది సత్వము గూడి పొత్తుల పాన్పుపై పొరలబడియే. బోరలా పడ్డట. ఆ బోరలా పడ్డ ఎలా ఉందంటే విముఖత్వం చూపిస్తున్నాడా అని. దేనికి విముఖత్వం అంటే భవ పరాన్ముఖత్వం. ఈ సంసారం నాకు అక్కర్లేదు అని ఈ సంసారం వైపు వీపు చూపిస్తున్నాడా అన్నట్టు బోర్లా పడ్డట. ఎంత చక్కగా దర్శిస్తున్నారు చూడండి. ఇక్కడ కొంతసేపటి కూర్చోవడం నేర్చుకున్నాడు కొన్నాళ్ళకి. ఆ కూర్చోవడం ఎలా ఉందంటే శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండదొడగే. కూర్చోవడం ఎక్కడ అంటే ఎక్కడ క్షేమం ఉంటుందో అక్కడ కూర్చుంటాం మనం. కానీ ఆ కింద ఏదో ప్రమాదం ఉంటే మనం కూర్చుంటామా? ఎక్కడ శ్రేయస్సు ఉంటుందో అక్కడ మఠం వేసుకోమన్నాడు, అక్కడ తిష్ట వేసుకోమన్నాడు. అదే ప్రతిష్ట అంటే. ఎక్కడ తిష్ట వేసుకోవాలంటే మోక్ష సామ్రాజ్యం లభించే వరకు కూర్చోకూడదు. అది లభించినప్పుడే తిష్ట ప్రతిష్ట, అప్పుడే ఆగడం. కనుక మోక్ష సామ్రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడా అన్నట్లు కూర్చున్నాడు ఇతను. అలా ఉన్నటువంటి వాడు క్రమంగా తడిమి తడిమి వెళ్తున్నాడు. పసిపిల్లాడుగా ఉన్నప్పుడు ఆ పాకుతూ వెళతారే ఆ వెళ్ళడం తడుముతూ ఉన్నట్ట. ఏమిటి తడుముతున్నాడంటే తడవి యాడె వసుంధరా స్థలము నందు విశ్వపతి తత్వమను మణి వెదకు రీతి. శివతత్వం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాడా అన్నట్లు తడుముకుంటూ వెళుతున్నట్ట. అలా క్రమంగా తప్పటడుగులు వేస్తున్నట్ట. తప్పటడుగులు వేయడం ఎలా ఉందంటే దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగు పెట్టడు గతి తప్పటడుగు పెట్టే. శివుడు ఎక్కడున్నాడయ్యా అంటే విశ్వమంతా ఉన్నాడు. కనుక నేను అడుగు వేస్తే ఆయన మీద వేసేస్తానేమో అని భయంతో అడుగు వేయడం వల్ల అది తప్పటి అడుగైపోతుంది. అలా అడుగులు వేస్తూ క్రమక్రమ ప్రవర్ధమానంబు అతని గుణంబులు శివభక్తి లక్షణోపమానంబులు సమానంబులై చెరువందా. ఇక్కడ ఆ తత్వాన్వేషణ దృష్టి ధ్యాన సాధనా పద్ధతి ఇవంతా వర్ణిస్తున్నాడు ఒకవైపు. ఇంకోవైపు శిశువు పెరిగే పద్ధతి రెండునూ కలిపి చూపిస్తున్నాడు. ఇలా పెరిగేట క్రమక్రమంగా బాలుడై లోకం వైపు తిరిగాడు. లోకంలో పిల్లలు తోటి పిల్లలు వాళ్లతో ఆడుకోవడం అమ్మా నాన్న ఆడించినాటలు వీటిలో పడి క్రమంగా ఆ లోకపు ఆటల్లో తిరుగుతూ బాల్య క్రీడలు చేశాట. ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలు వర్ణిస్తున్నాడు ఇక్కడ ధూర్జడి గారు. ఎందుకయ్యా ఇంత వర్ణించాలి అంటే ఆ ఆటలు మరిచిపోయే కాలం వస్తుంది, కనీసం పేర్లేనో గుర్తుంటే తర్వాత తరానికి అనుకున్నాడేమో మహాకవి. అందువల్లనే మనం కొన్ని ఆటలు ఇప్పుడు ఎప్పుడో మర్చిపోయాం. అసలు ఇప్పుడు పిల్లలతో కలిసి ఆడుకునే టైం పిల్లలకి ఎక్కడిస్తున్నాం మనం? పాపం వాడు చాకలి బరువు అంటారే అదంతా వీపును వేసుకుని గాడిద బరువు అది మోసుకు పరిగెత్తాలి. మళ్ళీ పాపం సాయంత్రం రాగానే అది దించేసి తల్లిదండ్రులు కొడుతూ ఏడిపిస్తూ ఉంటే హోంవర్క్ దిద్దుకోవాలి. మహా ఆడుకుంటే చాటింగ్ ఎలాగో ఉంది కంప్యూటర్ ముందు కూర్చుని, ఇంకా ఎవరితో ఏమాడుకుంటాడు. కానీ ఆటల్లో కూడా ఆ ఉల్లాసం ఆ ప్రేమ ఆ వాత్సల్యం ఆ ఆనందం ఇలా వికసనాత్మకంగా ఉన్నటువంటి తెలుగువారి ఆటలన్నీ ఒక దగ్గర చెప్పాడు ఇక్కడ. ఇందులో కొన్ని ఆటలకు అర్థం కూడా చెప్పలేం ఈ రోజుల్లో, అన్ని కోల్పోయాం. కానీ ఆ పేర్లు తలుచుకుంటే ఎంత బాగుంటుందో, ఆ తెలుగు ఆటల మాటలు చూడండి ఎంత బాగున్నాయో. చిట్ల పొట్ల కాజ సిరి సింగణ వంతి గుడుగుడు గుంచాలు కుందెన గుడి డాగిలి మృత్యుల ఆటలు అంటే దాక్కుని దొంగ ఆటలు అనమాట. గ్రచ్చకాయలు వెన్నెల కుప్పలు తన్నుబిల్ల తూరన తుంకాలు గీరన గింజలు పిల్ల దీపాలంకి బిల్లగోడు చిడుగుడొవ్వల పోటి చెండు గట్టిన బోది అల్ల ఉప్పన బట్టెలప్పలాలు చిక్కనా బిళ్ళలో టిళ్ళు చిందరాది అయిన శైశవ క్రీడా విహార సరణి చెంచు కొమరులతో నుద్దులించుకాడు తిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు. ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరంటే తిన్నడు అని పెట్టుకున్నారు. ఈ తిన్నడు బాల్య సంపన్నుడై పెరుగుతూ ఇన్ని రకాల ఆటలు ఆడుకుంటూ క్రమంగా కౌమార దశకు చేరుకున్నాడు. అంటే టీన్స్ అంటాం కదా, ఆ కౌమార దశకు చేరుకున్నాడు. అక్కడ సంప్రదాయం ప్రకారంగా కౌమార దశకు చేరుకున్నటువంటి రాజుగారి పుత్రుని యువరాజుని చేస్తాడు. ఇతడి రాజ్యం ఇతడిది బోయిల రాజ్యం, దానికి ఈయన యువరాజుని చేశారు. యువరాజు చేసేటప్పుడు సంప్రదాయం అంటే కాటిరేని జాతర అని ఒక జాతర చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే ఈ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఏ వృత్తి వారికి ఏ సంప్రదాయం వారికి వారి ఆరాధనలు వారికి ఉంటాయి. సర్వం శివార్పణం.